నమస్కారం. ఆహార నియమాల్లో ఇప్పుడు మిగిలినది కొలెస్ట్రాల్, ఆ తర్వాత మద్యపానము, ఆ తర్వాత తీపి వస్తువులు, స్వీట్స్ తినాలా వద్దా, అలాగే ఉపవాసాలు చేయవచ్చా, అట్లాగే పార్టీలకి విందులకి వెళితే ఏం చేయాలి, ఈ విషయాల గురించి చెప్పుకుందాం. ముందు కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే ఒక విధమైన కొవ్వు. ఇదే రక్తనాళాలు నిలవయ్యి ఎథెరోస్క్లెరోసిస్ని కలుగు చేస్తుంది. అంటే కొవ్వు రక్తనాళాల్లో పెరిగిపోయి అవి మూసుకునేంత సన్నగా అయిపోతాయి. వాటి వల్ల ఆయా అవయవాల్లో రక్త ప్రసరణ సరిగా లేక జబ్బులు వస్తాయి. కొలెస్ట్రాల్ మనం తినే ఆహారంలో మాంసాహారం, గుడ్లు, పచ్చదనాలు, జంతువుల బ్రెయిన్, కిడ్నీ, లివర్లలో, శాకాహారం అయితే పాలు, వెన్న, నెయ్యిలలో ఉంటుంది. కొలెస్ట్రాల్ డయాబెటిక్ రోగి ఆహారంలో 250 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే ఇప్పుడు దాన్ని తగ్గించేందుకు శక్తివంతమైన స్టాటిన్స్ అనే మందులు ఉన్నాయి. ఇవే ఎటోర్వాస్టాటిన్, రోసువాస్టాటిన్, సింబాస్టాటిన్ మొదలైనవి తప్పనిసరిగా డయాబెటిస్ రోగులకి ఇవి ఇవ్వాలి అని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. పూర్తిగా ఆహార నియమాల మీదనే ఆధారపడకుండా డాక్టర్ సలహాతో ఈ స్టాటిన్ మందులు వాడి కొలెస్ట్రాల్ని, ఇతర కొవ్వుల్ని తగ్గించుకోవడం మంచిది. ఈ స్టాటిన్స్కి ఉదాహరణ ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటిగా వచ్చిన లోవోస్టాటిన్ ఇప్పుడు రావడం లేదు, ఎటోర్వాస్టాటిన్, సింబాస్టాటిన్, రోసువాస్టాటిన్ మొదలైనవి. ఫ్యాటీ యాసిడ్స్. శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ లినోలిక్ యాసిడ్ అంటే ఒమేగా 6 లినోలిక్ యాసిడ్, ఒమేగా 3 మన శరీరంలో తయారు కావు. ఇవి కూడా కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాళాలని రక్షించే గుణం కలవి. ఒమేగా 6 యాసిడ్స్ పప్పుధాన్యాలు, సోయాబీన్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్లో ఉంటాయి. ఒమేగా 3 యాసిడ్స్ చేపలలో బాగా ఉంటాయి. ఒమేగా 6, ఒమేగా 3 5:1 నిష్పత్తిలో తీసుకోవడం మంచిది. అంటే చేపలు తినటం మంచిదే అన్నమాట. అయితే ఇది డయాబెటీస్ రోగుల్లో మాంసాహారులకే ఉపయోగిస్తుంది. మరి శాకాహారులకి ఇప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మందుల రూపంలో దొరుకుతున్నాయి, అవి వాడుకోవచ్చు. అయితే వనస్పతి హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ తినటం మంచిది కాదు. వెన్న నెయ్యి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజుకి 10 గ్రాములు అంటే 2 టీ స్పూన్ఫుల్స్ అంటే 2 చెంచాల కంటే తినవద్దు. గుడ్డులో పసుపు సన, మాంసాహారంలో బ్రెయిన్, లివర్ కర్రీలు తినవద్దు. చేపలు తినటం మంచిది. ఎస్కిమోలకి, జపానీయులకి ఎథెరోస్క్లెరోసిస్ ఇందువలనే ఎక్కువగా రావటం లేదు. కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం చూడండి, పాలు 250 సీసీ అంటే 1/2 లీటర్ అన్నట్లు, 26 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. మేగడ తీసిన పాలు అయితే 6 మిల్లీగ్రాములే ఉంటుంది. మేగడ తీసిన మజ్జిగలో 0 అసలు కొలెస్ట్రాలే ఉండదు. 100 గ్రాముల మేగడలో 125 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. 100 గ్రాముల వెన్నలో 240 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. 100 గ్రాముల నెయ్యిలో 280 గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. చీజ్లో 88 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఐస్ క్రీమ్ 1 కప్పులో 60 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇక మాంసాహారంలో బ్రెయిన్, మెదడు కూర అంటారు, 100 గ్రాముల్లో 2235 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే బ్రెయిన్ కర్రీలో చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట. కిడ్నీలో, కిడ్నీ కర్రీ కావచ్చు, 100 గ్రాములు 700 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్. లివర్లో 510 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవన్నీ 100 గ్రాముల మెజర్మెంట్కి చెప్పేది. మేక మాంసం 90 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, కోడి మాంసం 100 గ్రాముల్లో 70 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, చేప మాంసం 100 గ్రాముల్లో 78 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, కోడిగుడ్డు పచ్చసనలో 248 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. డయాబెటీస్ రోగుల ఆహారంలో రోజుకి కొలెస్ట్రాల్ 250 మిల్లీగ్రాములు ఉండాలి అంతే. డయాబెటీస్ రోగులు మద్యపానం చేయాలా వద్దా? మద్యపానం చేయటం మర్యాద కోసం కానీ లేక అలవాటు కానీ సర్వసాధారణం అయిపోయింది. మద్యం ఆహారం అని చెప్పలేం, అయినా దానివల్ల క్యాలరీస్ వస్తాయి. ఎంప్టీ క్యాలరీస్ అంటారు. 1 గ్రామ్ మద్యంలో 7 కేలరీస్ వస్తాయి. సాధారణంగా మద్యం సేవించేటప్పుడు దానితో పాటే సాధారణంగా ఎక్కువ వేపుడు కూరలు, నూనె వస్తువులు, చిరుతిండ్లు తినటం సాధారణం. దాంతోపాటే సిగరెట్ల లాంటి పొగ తాగటం కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ క్యాలరీస్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. అదే సమయంలో పొగ తాగటం వల్ల గుండెకి, మెదడుకి, ఊపిరితిత్తులకి అన్ని అనర్థాలే. పొగ తాగటం ఒక్క సిగరెట్ అయినా సరే అసలు మంచిది కాదు. ఇదే విషయం మద్యపానానికి కూడా వర్తిస్తుంది. రోజు కొంచెమే తాగండి అని కూడా నేను చెప్పను. మద్యపానం వల్ల కొద్ది మోతాదుల్లో గుండె రక్తనాళాలకి రక్త ప్రసారం ఎక్కువవుతుందని, జీర్ణం బాగా అవుతుందని, మలబద్ధకం ఉండదని కొన్ని చిన్న ఉపయోగాలు ఉన్నా నష్టాలు చాలా ఎక్కువ. క్యాలరీస్ ఎక్కువ వచ్చి పొట్ట రావటం, ఇది డయాబెటీస్ రోగికి అసలే మంచిది కాదు. నిగ్రహం కోల్పోవటం వల్ల ఎక్కువగా తాగితే కాలేయం అంటే లివరు, నరాలు అంటే పెరిఫెరల్ నర్వ్స్, బ్రెయిన్ దెబ్బతింటడం జరుగుతుంది. మన దేశంలో మోతాదుగా తాగేవాళ్ళు తక్కువ, ఎక్కువ తాగేవాళ్ళే ఎక్కువ. ఇది కాక మద్యపానం చేస్తూ షుగర్ తక్కువయ్యే మందులు వాడుతుంటే వాళ్ళకి షుగర్ ప్రమాణాలు రక్తంలో తగ్గిపోవచ్చు, హైపోగ్లైసెమిక్ కోమా అనేది వచ్చే అవకాశం ఉంది. అందుకని అసలు మద్యం తాగకపోవడం మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ మద్యపానం చేయవద్దు. అయితే నవీన సమాజంలో సోషల్ డ్రింకింగ్ సాధారణమైపోయింది. కొన్ని మెడికల్ పత్రికలలో మద్యం కొద్ది మోతాదులో తాగితే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెపోట రాదని పరిశోధనలు వచ్చాయి. ఇకపోతే కొంతమందికి తాగకపోతే నిద్ర పట్టదు, అరగదు, మోషన్ కూడా కాదు. అందుకని అసలు తాగలేకుండా ఉండలేని వాళ్ళు తక్కువ మోతాదులో అంటే శరీరానికి కావాల్సిన క్యాలరీస్లో 5% మద్యం రూపంలో తీసుకోవచ్చు. ఇది 60 cc లార్జ్ పెగ్ విస్కీకి సమానం అవుతుంది. అంటే ఒకే ఒక పెగ్ రోజుకి తీసుకోవచ్చు. దీనికి తగిన ఆహారం కూడా తినాలి. అయితే లివర్, ప్యాంక్రియాస్ జబ్బులు ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, నరాల జబ్బులు ఉన్నవాళ్ళు ఇది కూడా తీసుకోవద్దు. ఇప్పుడు కొన్ని మద్యాలకి వాటి క్యాలరీ విలువలు చూద్దాం. మద్యం పేరు బీర్, కొలత 200 cc 200 cc, దీంట్లో 120 కేలరీస్ ఉంటాయి. అంటే 1 గ్లాసు 200 cc బీర్లో 120 కేలరీస్ ఉంటాయి. జిన్ 1 పెగ్లో చెప్తారు 60 cc 162 కేలరీసు. రమ్ 1 పెగ్ 162 కేలరీసు. విస్కీ 1 పెగ్ 162 కేలరీసు. వైన్ 100 cc 150 కేలరీసు. ఈ క్యాలరీస్ని మీ ఆహార నియమాల్లో ప్రణాళికగా వేసుకుని ఇదే మోతాదులో తీసుకోవచ్చు. తర్వాత విషయం, ఉపవాసాలు చేయవచ్చా? డయాబెటీస్ రోగి ఉపవాసం చేయవచ్చా అనే విషయాలు అడుగుతూ ఉంటారు. ఏ కారణం చేత అయినా కానీ ఉపవాస దీక్ష చేయటం డయాబెటీస్ రోగులకి మంచిది కాదు. ఇవి మతపరమైన కారణాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు. ఉదాహరణకి ముస్లిం మతస్థులు అయితే రంజాన్ నెలలో పగలు తినకుండా రాత్రి తినాలి. హిందువులు శివరాత్రి నాడు, కార్తీక మాసంలో, ఇది కాక ఏదైనా పెళ్ళిళ్ళు వ్రతాలు అయినప్పుడు ఆలస్యంగా భోజనం చేయటం లేదా అసలు చేయకపోవటం, ఉపవాసం ఉండటం జరుగుతుంది. డయాబెటీస్కి వాడే మందులు అన్నీ రక్తంలో చక్కెరని తగ్గిస్తాయి. భోజనం చేయకుండా ఉపవాసం ఉంటే ఆ మందులు వేసుకుంటే వాటి ప్రభావం ప్రమాదకరంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ రోజు ఆ మందులు వాడకూడదు. ఇన్సులిన్, డైనిల్ లాంటి మందులు ఉపవాసం ఉన్నప్పుడు వాడకూడదు. ముస్లింలు రాత్రి తినేటప్పుడు ఆ మందులు వాడచ్చు. అంటే పగలు ఉపవాసం ఉన్నప్పుడు షుగర్ తగ్గించే మందులు వాడకూడదు, రాత్రి తినేటప్పుడు ఆ మందులు వేసుకోవచ్చు. హిందువులకైతే ఉపవాసం అంటే కనీసం పళ్ళు పాలు తీసుకోవచ్చు, సడలింపు ఉంది. చిన్న చిన్న ఉపవాసాలు చేయొచ్చు. ఆ రోజు పళ్ళు పాలు, మజ్జిగ, కిచిడి, పెరుగులంటూ తీసుకోవచ్చు. అయితే ఈ ఉపవాస ఆహారం మొత్తం క్యాలరీస్ కంటే ఎక్కువ కాకూడదు. అసలు నా ఉద్దేశం డయాబెటీస్ రోగి ఉపవాసం చేయకపోవడం మంచిది. అలాగే విందు భోజనం కూడా చేయకూడదు. నో ఫాస్ట్ నో ఫీస్ట్. పార్టీలకి విందులకి వెళితే, విందులకి వెళ్ళటం అందరికీ ఇష్టమే, కానీ అలాంటి చోట్ల రకరకాల కనువిందయ్యే స్వీట్లు, తినుబండారాలు అమర్చి పెడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఆలస్యంగా వడ్డిస్తారు. అయితే బఫే పద్ధతిలో టేబుల్ మీద ఆహార పదార్థాలు చాలామంది ఎవరికి వారే వడ్డించుకునే పద్ధతిలో వెంతులిస్తున్నారు కాబట్టి డయాబెటీస్ పేషెంటు తనకు కావలసిన ఆహారం ఎంచుకొని తినచ్చు. సాలెడ్లు, కూరలు, పప్పులు ఎక్కువ తినండి. స్వీట్లు, వేపుడు కూరలు, ఐస్ క్రీమ్ జోలికి పోకండి. వడ్డించడం లేట్ అయితే డయాబెటీస్ పేషెంట్లు ఏమైనా తినుబండారాలు అంటే స్నాక్స్ కొంచెం ముందు ఇవ్వమని అడగండి. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు పార్టీ ముందు ఇన్సులిన్ తీసుకుని మరీ వెళ్ళాలి, అక్కడ తినాలి. ప్రయాణంలో ఎప్పుడు తినుబండారాల దగ్గర ఉంచుకోవాలి. ఇవి శాండ్విచెస్ కానీ, మరీ బిస్కెట్లు కానీ, పళ్ళు కానీ కావచ్చు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల మధ్య ఇవి తినవచ్చు. షుగర్ ట్యాబ్లెట్ల వల్ల షుగర్ తగ్గిపోకుండా ప్రయాణంలో ఈ జాగ్రత్త అవసరం. ఇక హోటళ్లలో సూప్సు, చపాతీలు, ఉడకబెట్టిన కూరలు, పప్పులు, సలాడ్స్ ఎక్కువ ఉండే భోజనం సెలెక్ట్ చేసుకోండి. మీరు వాడే మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చీటీలు దగ్గర ఉంచుకోండి. స్వీట్స్ అంటే ఇష్టం, తినాలనిపిస్తుంది, ఎలా? షుగర్ జబ్బు రాగానే ఇక ఎప్పటికీ స్వీట్స్ తినలేనని విపరీతంగా బాధపడి కన్నీళ్లు పెట్టిన వాళ్ళని చూశాను. చాలా తేలికగా స్వీట్స్ మానగలిగిన వాళ్ళని చూశాను. స్వీట్స్ అంటే పంచదారతో చేసేవి. ఇది చెరకు నుంచి తీసిన చక్కెర, సుక్రోజ్ అంటారు. పాల నుంచి తీసిన స్వీట్స్, లాక్టోస్, పండ్ల నుంచి చేసిన వాటిలో ఫ్రక్టోజ్ లాంటి వివిధ రకాల షుగర్స్ ఉంటాయి. ఇవన్నీ తినగానే వెంటనే రక్తంలో కలిసిపోయి గ్లూకోజ్గా మారుతాయి. వెంటనే గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోతుంది. క్యాలరీ విలువ అట్లా ఉంచి ఈ అకస్మాత్ పరిణామం వల్ల డయాబెటీస్ రోగికి షుగర్ విలువలు 100 కొద్ది మిల్లీగ్రామ్స్ పెరుగుతుంది. ఇది గ్లూకోటాక్సిసిటీ అనే పరిస్థితికి దారితీయవచ్చు. కోమా లాంటి దుష్పరిణాలకి కూడా దారితీయవచ్చు. అందుకనే స్వీట్స్ అసలే వద్దు అని చెప్తాను. క్యాలరీ విలువలు అడ్జస్ట్ చేసి అన్ని స్వీట్స్ తిన్నా కూడా ఈ కారణాల వల్ల స్వీట్స్ తినటం మానాల్సి ఉంటుంది. అయితే బాగా కంట్రోల్ ఉన్న షుగర్ పేషెంట్స్ ఎప్పుడో పండగలకి, పెళ్ళిళ్ళకి ఒక అరకప్పు పాయసం, లేక ఒక చిన్న స్వీటు, లేక కొంచెం ఐస్ క్రీమ్ తినటం వల్ల ప్రాణ నష్టమేమీ జరగదు, ఏమీ తినలేకపోతున్నానని అనే నిరుత్సాహం ఉండదు. అయితే కొంతమందికి రోజు స్వీట్స్ తినాలని ఉంటుంది. దీనికి కృత్రిమంగా తీపి రుచి ఇచ్చే ఆస్పార్టేమ్ ఈక్వల్ లేక షుగర్ ఫ్రీ అనే బ్రాండ్తో మెడికల్ షాప్లో దొరుకుతుంది, వాడవచ్చు. ఈ ట్యాబ్లెట్ వాడి కొన్ని రకాల పళ్ళ రసాలు, స్వీట్సు తయారు చేసుకుని తినచ్చు. జ్వరాలు, వేరే ఇతర వ్యాధులు, టీబీ, టైఫాయిడ్, న్యూమోనియా ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆహారం సరిగ్గా తినటం జరగదు, ఆకలి లేకపోవడం వల్ల. వ్యాధి ఉంటే, సరైన షుగర్ కంట్రోల్ లేకపోతే టైప్1 షుగర్ రోగులు కీటో ఎసిడోసిస్ అనే ప్రమాదకరమైన కాంప్లికేషన్లోకి వెళ్ళవచ్చు. జ్వరం ఉన్న, వేరే వ్యాధులు ఉన్నా డాక్టర్ సలహాపై ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్లు సరైన మోతాదులో, మామూలు కంటే తక్కువ మోతాదులో వాడాలి. జ్వరం వల్ల ఏమీ తినకుండా ఉండి షుగర్ తగ్గే మందులు మాత్రం మామూలుగా వాడటం వల్ల షుగర్ తగ్గిపోయి హైపోగ్లైసిమిక్ కొమ్మలకు వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. కాబట్టి ఆయా పరిస్థితుల్లో డాక్టర్ సలహాపై మందుల డోసులు తగ్గించాలి. అవసరమైతే హాస్పిటల్లో చేరి గ్లూకోజ్ ప్లస్ ఇన్సులిన్ మిశ్రమం నరాల ద్వారా, అంటే రక్తనాళాల ద్వారా తీసుకోవాలి. డయాబెటీస్, మధుమేహం రాగానే ముందు సమస్య ఏం తినాలి, ఏం తినకూడదనే కదా. కాబట్టే దీని గురించి వివరంగా చెప్పాను. కొంతవరకు అవగాహన అయిందనుకుంటాను. ముఖ్యమైన విషయాలు మళ్ళీ ఒకసారి పాయింట్లుగా చెప్తాను. 1, చక్కెర ఎక్కువ ఉన్న స్వీట్స్, పానీయాలు, ఐస్ క్రీములు మానేయాలి. 2, ఆదర్శ బరువు కోసం ఎత్తును బట్టి పట్టికల పట్టి నిర్ణయించి ఆ బరువుకి తగ్గటానికి ప్రయత్నించాలి. 3, కిలోకి 30 కేలరీల చొప్పున ఆహారం సమీకృత ఆహారం తినాలి. అంటే ఆదర్శ బరువు 60 కిలోలు ఉంటే 60 x 30 1800 కేలరీస్, బ్యాలెన్స్డ్ డైట్, సమీకృత ఆహారం తినాలి. 4, పొగ తాగటం పూర్తిగా మానాలి. 5, మద్యం 60 ml అంటే 1 లార్జ్ పెగ్ వరకే మోతాదులో తీసుకోవాలి. కొలెస్ట్రాల్ కలిగిన కొవ్వులు, గుడ్లు, కొవ్వున్న మాంసం తినకూడదు. 7, నూనెలు తక్కువ వాడాలి. సొఫోలా, నువ్వుల నూనె, వేరుశనగ నూనె వీటి మిశ్రమంతో తయారు చేసిన నూనెతో వంటకాలు వండాలి. 8, ఆహారంలో పీచు అంటే ఫైబర్ ఉన్న కాయగూరలు వాడాలి. 9, పార్టీలు, పండుగలు, పెళ్ళిళ్ళు, ఉపవాసాలు, అధిక శరీర శ్రమ, గేమ్స్ ఆడినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు తగిన విధంగా క్యాలరీలు, మందులు అడ్జస్ట్ చేసుకోవాలి. 10, 3 నెలలకోసారి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, బీపీ మొదలైన చూపించుకుని ఆహారంతో, మందులతో తగిన మార్పులు చేసుకోవాలి. 11, ఆహార పదార్థాలు క్యాలరీలు బట్టి మార్పిడి చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్. ఇంతవరకు ఆహారం గురించి అయింది కదా, వచ్చేసారి వ్యాయామం గురించి చెప్పుకుందాం. వ్యాయామం అనగానే బస్కిర్ తీయటం, డంబెల్స్ ఎత్తటం, రంగురంగుల జాగింగ్ సూట్స్ ధరించి పరిగెత్తటం, స్టీరియోలో చెవులు పగిలేట ధ్వనితో సంగీతం వస్తుంటే ఎగురుతూ ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయటం గుర్తుకు వస్తుంది కదూ. వ్యాయామం ఎక్సర్సైజ్ చాలా అవసరం అని గత 4 దశాబ్దాలుగా అందరిలో ప్రాచుర్యం ఏర్పడింది. డయాబెటీస్ ఉన్నవాళ్ళకే కాదు, బీపీ అంటే అధిక రక్తపు, పొట్టు, గుండె జబ్బు, స్థూలకాయం రాకుండా ఆరోగ్యం కాపాడటానికి వ్యాయామాన్ని మించింది లేదు. వివిధ రకాల వ్యాయామాలలో వివిధ రకాలుగా శరీరంలో శక్తి ఖర్చు అవుతుంది. నడక, మెల్లగా పరిగెత్తటం, జాగింగ్, ఈత, సైక్లింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఆటలు ఆడటం, జిమ్నాజియం, జిమ్ అంటే వ్యాయామశాలకు వెళ్ళి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ వివిధ రకాలైన వ్యాయామాలు. బాడీ బిల్డింగ్ అంటే కండరాల పోషణకి, ఆకారానికి చేసే వ్యాయామం. దీన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజులు అంటారు. వీటి వల్ల శరీరంలోని కండరాలకి మంచి ఆకృతి ఏర్పడుతుంది. నడక, పరిగెత్తడం లాంటివి ఐసోటానిక్ ఎక్సర్సైజులు అంటారు. వీటి వల్ల గుండె వేగం పెరిగి రక్త ప్రసరణ వృద్ధి అయ్యి కేలరీలు ఖర్చు అవ్వటం జరుగుతుంది. యోగాసనాలలో శరీరం వివిధ రకాల భంగిమలలో ఆసనాలు వేయటం జరుగుతుంది. ఇది కూడా మంచివే. చాలామంది మాకు టైం లేదండి, ఉద్యోగం, సంసారం ఇవన్నీ చేసే వరకు ఉదయం లేవలేం, టైం దొరకదు అంటారు. ఇంట్లో పెట్టుకునే ఎక్సర్సైజ్ సైకిల్ కొనుక్కుంటే దాన్ని ఇంట్లోనే టీవీ చూస్తూ తక్కువచ్చు. ఇప్పుడు ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ట్రెడ్మిల్ ఇంట్లో పెట్టుకుని దాని మీద నడవచ్చు. ఇది కూడా ఖరీదైనవే. అయితే జిమ్లకు వెళ్ళటము, ఖరీదైన పరికరాలు కొనడం మాత్రమే వ్యాయామానికి అవసరం అనుకోవడం పొరపాటు. నడక, పరిగెత్తడం, సైకిల్ తొక్కటం, తోట పని, ఆడవాళ్ళైతే స్కిప్పింగ్, ఇవన్నీ ఖర్చు లేని వ్యాయామాలు. వ్యాయామం చేస్తే ఏం జరుగుతుంది, అసలేంటి లాభం? వ్యాయామం చేస్తే రక్తంలో గ్లూకోజ్ ప్రమాణాలు తగ్గుతాయి, క్యాలరీస్ ఖర్చు అయ్యి కొవ్వు కరుగుతుంది, బరువు తగ్గుతుంది, గుండె కండరాలు బాగా పనిచేస్తాయి, రక్తనాళాల్లో రక్త ప్రసారం బాగా జరుగుతుంది, మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడ్డ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్ పేషెంట్లకైతే బరువు తగ్గటానికి, గుండె జబ్బు రాకుండా బీపీ తగ్గటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇదే విధంగా కొన్ని రకాల గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, బీపీ రోగులకి, స్థూలకాయానికి చికిత్సలో వ్యాయామం ఒక ముఖ్యమైన భాగం అవుతుంది. ఇవి జబ్బులు లేకుండా ఉన్న వాళ్ళకి కూడా చాలా అవసరం. చాలాకాలం రక్తపోటు, గుండె జబ్బులు రాకుండా చేయటానికి వ్యాయామం ఉపయోగిస్తుంది. పెద్ద వయసు వాళ్ళకి కూడా యాక్టివ్గా ఉండడానికి దోహదపడుతుంది. ఆస్టియోఆర్థరైటిస్, స్పాండిలోసిస్ లాంటి జబ్బులు, అంటే కీళ్ళు అరిగిపోయి వచ్చే జబ్బులు రాకుండా ఇది కాపాడుతుంది. వ్యాయామం చేసినాక ఒక విధమైన మానసిక ప్రశాంతత, హాయిగా ఉన్న భావన కూడా కలుగుతాయి. వ్యాయామం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? వ్యాయామం చేసేటప్పుడు శరీరం కండరాలకి ఆక్సిజన్ సరఫరా విపరీతంగా పెరుగుతుంది, శక్తి అవసరం అవుతుంది. ఆక్సిజన్ కండరాలకు పంపడానికి శ్వాస వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. గుండె భాగంగా వేగంగా కొట్టుకుని రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇక శక్తి కోసం కండరాలు తమలో ఉన్న గ్లూకోజ్, ట్రైగ్లిసరైడ్స్, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని ఖర్చు పెడతాయి. కొంత గ్లైకోజన్ లివర్ నుంచి వస్తుంది. గ్లైకోజన్ అంటే లివర్లో కండరాల్లో నిల్వ ఉండే గ్లూకోజ్ అన్నమాట. ఈ విధంగా శరీరానికి కావాల్సిన శక్తి వచ్చి రక్తంలో గ్లూకోజ్ ప్రమాణాలు తగ్గిపోకుండా ఉంటాయి. దీనివల్ల మెదడుకు కూడా ఆక్సిజన్ శక్తిని ఇచ్చే గ్లూకోజ్ తగినంతగా సరఫరా అవుతుంది. ఇవన్నీ హార్మోన్ల వల్ల జరుగుతాయి. రక్తంలో ఇన్సులిన్ ప్రమాణం తగ్గి గ్లూకగాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి లివర్ నుంచి గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. ఎక్సర్సైజ్ ఎక్కువ చేసిన కొద్దీ గ్లూకగాన్, కెటకాలమైన్స్ అనే హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితి వల్ల టైప్ 1 షుగర్ పేషెంట్స్కి కొంచెం ఇబ్బందే. అంటే వీళ్ళకి ఇన్సులిన్ లేకపోవడం చేత ఈ గ్లూకోజ్ ఖర్చు అవ్వదు. అసలు ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువై డయాబెటిక్ కోమా రావచ్చు. అంటే ఇవి ఇన్సులిన్ లేని టైప్ 1 డయాబెటీస్కి మాత్రమే. అలాగే ఇన్సులిన్ తీసుకుంటూ ఉన్న టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లకి లివర్ నుంచి వచ్చే గ్లూకోజ్ తగ్గి ఎక్సర్సైజ్ వల్ల హైపోగ్లైసీమియా కూడా రావచ్చు. అంటే షుగర్ తగ్గిపోవటం. అంటే ఎక్సర్సైజ్, వ్యాయామం, ఆహారం, ఇన్సులిన్, ఈ 3 మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలి వీళ్ళకి. ఇదే పరిస్థితి టాబ్లెట్లు తీసుకునే టైప్ 2 డయాబెటీస్ కూడా రాగలదు కూడా. సరిగ్గా తినకుండా టాబ్లెట్స్ మాత్రమే వేసుకుని ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ తగ్గిపోవచ్చు. అంటే వ్యాయామం, ఆహారం, ఇన్సులిన్ మరియు షుగర్ తగ్గించే నోటితో తీసుకునే మందులు 3 సమతుల్యంగా ఉండాలి. ఎక్సర్సైజ్ చేయబోయే ముందు 2-3 బిస్కెట్లు కానీ స్నాక్స్ కానీ తినాలి. నడిచేటప్పుడు దగ్గర గ్లూకోజ్ ఉంచుకోవడం మంచిది. కానీ సాధారణంగా ఎంత చెప్పినా డయాబెటిక్స్ టైప్ 2 రోగులకి వ్యాయామం వల్ల షుగర్ చక్కగా ఖర్చు అయ్యి శరీరంలో ఇన్సులిన్ పని బాగా జరిగి గ్లూకోజ్ ప్రమాణాలు నార్మల్లోకి త్వరగా వస్తాయి. టైప్ 1 ఇన్సులిన్ తీసుకునే రోగులతోనే కొంచెం ఇబ్బంది, కాబట్టి డాక్టర్ సలహా లేదే వ్యాయామంలోకి దిగకూడదు. వ్యాయామం చేసే ముందు పరీక్షలు తప్పనిసరి. ఏమీ వైద్య సలహా లేకుండా డయాబెటీస్ రోగులు కానీ, రక్తపోటు, గుండె జబ్బు ఉన్న రోగులు కానీ వ్యాయామం మొదలు పెట్టడంలో చాలా రిస్క్, అంటే హాని ఉంది. వ్యాయామం చేసే ముందు ఆ వ్యాయామానికి గుండె తట్టుకోగలదా లేదా అని చూసేందుకు డాక్టరు, ఫిజిషియన్ లేదా కార్డియాలజిస్ట్ పరీక్ష అవసరం. రక్తపు పోటు కంట్రోల్లో ఉండాలి. ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ట్రెడ్మిల్ మీద వేగంగా నడిపించి బీపీ, గుండె, ఈసీజీలో చెడ్డ మార్పులు ఏమైనా వస్తాయేమో చూపించుకోవాలి. బ్లడ్ షుగర్ అంటే రక్తంలో చక్కెర ప్రమాణం కంట్రోల్లో ఉండాలి. కీళ్ల నొప్పులు, రక్తహీనత ఉన్నవాళ్ళకు కూడా వ్యాయామం అంత మంచిది కాదు. నడిస్తే గుండె నొప్పి, గుండె ప్రకంపనాలలో అస్తవ్యస్తత వచ్చేవాళ్ళకి బలమైన వ్యాయామం హాని చేయవచ్చు. అంటే కార్డియక్ అరిథ్మియాస్, గుండె వేగంగా కొట్టుకోవడం, స్లోగా కొట్టుకోవడం ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి వ్యాయామం చేయడం అంత మంచిది కాదు. కాబట్టి వ్యాయామం ముందు డాక్టర్ ఓకే అవసరం. ఇది 40 ఏళ్ల పైబడ్డ అందరికీ తప్పనిసరిగా వర్తిస్తుంది. డయాబెటిక్ రోగులకైతే షుగర్ తగ్గిపోయే పరిస్థితికి రక్షణగా గ్లూకోజ్ ప్యాకెట్ కానీ బిస్కెట్ కానీ దగ్గర పెట్టుకోవాలి. పాదాల మీద పుండ్లు, ఆనలు ఉన్నవాళ్ళు సరైన పాదరక్షలు ధరించాలి. అసలు పాదాల మీద పుండ్లు, నరాల బలహీనత ఉన్నవాళ్ళు ఎక్కువ దూరం నడకుండా జాగ్రత్తగా వహిస్తే మంచిది. ఇన్సులిన్, ఎక్సర్సైజ్, నడక సమయంలో కండరాల సంకోచం, వ్యాకోచం వల్ల ఎక్కువగా శరీరంలోకి ప్రసారం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రక్తంలో షుగర్ తగ్గిపోవచ్చు. ఈ పరిస్థితి కాళ్ళ మీద, తొడ మీద ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి పొట్ట మీద చర్మం కింద ఇన్సులిన్ తీసుకోవడం దీన్ని నివారిస్తుంది. కొన్ని జాగ్రత్తలు మళ్ళీ చెప్తాను. 1, వ్యాయామం మెల్లగా క్రమంగా పెంచుకుంటూ పోండి. ఒక్కసారి కష్టమైన వ్యాయామం మొదలుపెట్టవద్దు. 2, మరీ అలసిపోతే నడక తీవ్రత తగ్గించండి. 3, సరైన పాదరక్షలు, కుషన్ ఉన్నవి, మీ పాదాల ఆకారం బట్టి సరిపోయేవి, సౌకర్యంగా ఉండేటువంటివి రీబాక్, నైక్ లాంటి స్పోర్ట్స్ షూస్ ధరించండి. భోజనం చేయగానే వ్యాయామం చేయొద్దు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఉపవాస స్థితిలో ఉన్న రక్తంలోని గ్లూకోజ్ ప్రమాణం 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే ఎక్సర్సైజ్ చేయవద్దు. కనీసం వారానికి 5 సార్లు 40 నిమిషాలు వ్యాయామం చేయండి. వ్యాయామంలో తీవ్రత ఉత్తినే మెల్లగా నడిచి ప్రయోజనం లేదు. మీ గరిష్ట హృదయ స్పందనలో అంటే మ్యాక్సిమం హార్ట్ రేట్, ఇది ప్రతి వాళ్ళకి ఒకటి ఉంటుంది, 70% గుండె వేగం పెరిగే వరకు తీవ్రంగా వ్యాయామం చేయాలి. గరిష్ట హృదయ స్పందన అంటే మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎలా తెలుసుకోవాలి? దీనికి ఒక సూత్రం ఉంది, 220 - ఏజ్ ఇన్ ఇయర్స్. 220లోంచి మీ వయసు సంఖ్య తీసేయాలి. అంటే 50 ఏళ్ల వ్యక్తికి 220 - 50 అంటే 170. 170లో 70% అంటే 119 హార్ట్ రేట్ ఉండే వరకు గుండె వేగం పెరిగేదాకా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. 30-40 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి వేగంగా నడవటం, మెల్లిగా పరిగెత్తటం, సైక్లింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఈత లాంటివి మంచి వ్యాయామం. చాలామంది నాతో మేము ఇంట్లో చాలా పని చేస్తామో సరిపోతుంది కదా అని వాదిస్తారు. వివిధ రకాల పనుల్లో 1 గంటకు అయ్యే ఖర్చు, అయ్యే క్యాలరీలు చూడండి చెప్తాను. ముందు ఆ పని, తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుందో 1 గంటకు అయ్యే క్యాలరీస్ చెప్తాను. పని, పక్కలో పడుకోవటం, క్యాలరీస్ 30 కేలరీస్ 1 గంటకి. పక్కలో కూర్చోవటం 36 కేలరీస్. తినటం 42 కేలరీస్. నిలబడటం 42 కేలరీస్. సంభాషణ 42 కేలరీస్. నేల ఊడవటం 51 కేలరీస్. చేతులు కడుక్కోవటం 75 కేలరీస్. బట్టలు ఉతకటం 122 కేలరీస్. ఇస్త్రీ చేయటం 90 కేలరీస్. నేల తడిగుడితో తుడిస్తే 126 కేలరీస్. పెయింటింగ్ ల్యాండ్ పనులు 60 కేలరీలు, కారు నడపటం 84 కేలరీలు, గుర్రపు స్వారీ 90 కేలరీలు, డ్యాన్సింగ్ 165 కేలరీలు, తోట పని 168 కేలరీలు, మెల్లగా నడవటం 108 కేలరీలు, వేగంగా నడవటం అంటే బ్రిస్క్ వాకింగ్ 225 కేలరీలు, సైకిల్ తొక్కటం 175 కేలరీలు, ఈత 350 కేలరీలు, పరిగెత్తటం అంటే గంటకి 10 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తటం అరగంటకి చేస్తే 400 కేలరీలు ఖర్చు అవుతాయి. ఈ పైన చెప్పినటువంటి విషయాలు బట్టి పరిగెత్తటం, వేగంగా నడవటం, ఈత ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తాయని తెలుస్తుంది కదా. ఆహార శాస్త్రం పండితులు చెప్పిన ప్రకారం మీకు 1 కిలో బరువు తగ్గాలంటే 7700 కేలరీలు ఖర్చు అయితే 1 కిలో తగ్గుతుందట. ఇక లెక్కలు వేసుకోండి. తీరా జాగింగ్ వాకింగ్ చేసి తిరిగి వస్తూ ఆ దారిలో రోడ్డు పక్క షాపు వద్ద ఒక దోశ లేకపో ఇడ్లీ సాంబార్ తినేసినా మళ్ళీ దీనికి దానికి సమానం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. 40 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కనీసం వారంలో 5 రోజులు రోజుకి 40 నిమిషాల వేగమైన నడక సరిపోతుందని నేను సలహా ఇస్తుంటాను. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు కూడా షుగర్ పేషెంట్లకు కనీసం వారానికి 150 నిమిషాల ఎక్సర్సైజ్ అవసరమని చెప్తారు. అంటే రోజుకు 30 నిమిషాలు చొప్పున 5 రోజులైనా నడిస్తే చాలు. ఇది తేలిక, ఖర్చులేని పని. యోగాసనాలు కూడా మంచివే. ఇవి క్యాలరీలు ఖర్చు ఎక్కువ చేయకపోయినా శరీర దారుఢ్యానికి మానసిక ప్రశాంతతకి ఉపయోగపడతాయి. నడకకి అదనంగా యోగా ఆసనాలు కూడా వేయవచ్చు, కానీ వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా కాదు. 24 గంటలున్న ఒక రోజులో 40 నిమిషాల కాలం దొరకదని నేను అనుకోవటం లేదు. కానీ చాలామంది పేషెంట్లు ఇదే సమస్యగా చెప్తూ ఉంటారు, మాకు టైం దొరకదండి అంటారు. కనీసం 15 నిమిషాలు వేగంగా నడిచినా చాలు అని కొంతమంది స్పెషలిస్టులు చెప్తున్నారు. రాత్రిపూట ఎక్కువ టీవీ చూడకుండా త్వరగా పడుకుంటే త్వరగా మెలకు వస్తుంది. మనకి గట్టి నిర్ణయం ఉంటే ఏది అసాధ్యం కాదు. వ్యాయామపు మంచి పరిణామాలు అర్థం చేసుకుని రెగ్యులర్గా వ్యాయామం పైన చెప్పిన విధంగా చేస్తే మీకు ప్రారంభ దశలో ఉన్న షుగర్ వ్యాధి, షుగర్ ప్రమాణాలు తగ్గే అవకాశం చాలా ఉంది. దానికి తగినట్లుగా పేషెంట్లని, ముఖ్యంగా డయాబెటీస్ రోగుల్ని సంకల్పం కలిగేటట్లు వాళ్ళకి మోటివేట్ చేయటం, అనగా ప్రోత్సాహపరచటం ప్రతి డాక్టర్ బాధ్యత. అలాగే ప్రతి రోగి బాధ్యత కూడా. తనకు తానే మోటివేట్ చేసుకుని వ్యాయామం చేయడం అనేది ఒక మంచి బాధ్యత. ఇంతవరకు మనం డయాబెటీస్ అంటే మధుమేహం వ్యాధి పరిచయం, నిర్వచనాలు, వ్యాధి నిర్ధారణ ఎలా చేయాలి, ఆ తర్వాత ప్రతి మనిషికి ఉండవలసిన బరువు, మొట్టమొదటి చికిత్సకి ప్రారంభ చికిత్సకి ముఖ్య భాగాలైనటువంటి జీవనశైలిలో మార్పులు, ఆహార నియమాలు, ఆహారపు పట్టికలు, ఆ తరువాత వ్యాయామం గురించి చర్చించుకున్నాం. వీటినే జీవనశైలి మార్పులు, డైట్ అండ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇవి కనుక 3 నెలలు బాగా చేసిన షుగర్ ప్రమాణాలు మనం అనుకున్న ప్రమాణాలకు రాకపోతే ఇక చికిత్స మొదలవుతుంది. ఈ చికిత్స నోటితో తీసుకునే మందులు, లేక అవసరాన్ని బట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్స్, లేక కొత్తగా వచ్చిన GLP-1 అనేటువంటి ఇంజెక్షన్స్, కానీ GLP-DPP-4 ఇన్హిబిటార్స్ ఇలాంటి వివిధ రకాల మందులు వాడటం ద్వారా కానీ జరుగుతుంది. ఈ ఎపిసోడ్ మరియు ఈ సిరీస్ ఇంతటితో సమాప్తం. వచ్చే 2వ ఎపిసోడ్లో మందులు, ఇన్సులిన్, ఇతర చికిత్సల గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ మధు చిత్తరువు, MD FSCP, కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, హైదరాబాద్. అందరికీ నమస్కారం.